जय जगदप्पा। वयं सर्वे भगवात् श्रीकृष्णं गोपालबालकेन सह आगमनाय प्रार्थयामहे, स्वागतं करवामहे। इदानीम् अष्टाध्यायगीताय प्रस्तुति दिव्यगीतं रूपेण भवां समक्षं निपुणाय गायिकाय भविष्यति।
जय गोविंद माधव दामोदरा जगदानंद कारक नारायणा, गोविंद माधव दामोदरा,
माधव केशव मधुसूदन विष्णु श्रीधर वदनक चिंतयामि यूयं, माधव केशव मधुसूदन।
जय पांडुरंग प्रभु विठला जगदादारा, जय विठला पांडुरंग विठला पंडरीनाथ विठला, पांडुरंग विठला पंडरीनाथ विठला, पांडुरंग विठला पंडरीनाथ विठला।
गोपादारक दोना मुरली दोना आनंद लाला, केशव माधव जनादना वनमाला वृंदावन पाला, मुरली दोना आनंद लाला कृष्ण मुरली दोना आनंद लाला।
सतुलाला चूड़रे श्रावण बहुलाष्टमी कदलाया नडुरे कलिगे श्री कृष्णुडु, सतुलाला ओ सतुलाला।
मुत्तु कारे यशोता मुंगित मुत्या मुवेरो, सिद्धरानी महिमाला देवकी सुतोरो, मुत्तुकारे यशोदा मुंगित मुत्यमोवेरो, सिद्धरानी महिमाला देवकी सुतोरो।
जय जनार्दना कृष्ण राधिकापते, जन विमोचना कृष्ण जन्म मोचना। जय जनार्दना कृष्ण राधिकापते, जन विमोचना कृष्ण जन्म मोचना।
श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव।
वंदिता शेष वंद्योरु वृंदारकं, चंदना चर्चितो दारपीनांसकं, इंदिरा चंचला पांगनी राजितं, मंदरोद्धारी वृत्तोद्भुजा भोगिनं, प्रीणयामो वासुदेवं।
वासुदेव सुतं देवं कंसाचाणोरमथनम, देवकी परमानंदम, कृष्णं वंदे जगद्गुरुं, कृष्णं वंदे जगद्गुरुं।
अदरं मधुरं वदनं मधुरं, नयनं मधुरं हसितं मधुरं, हृदयं मधुरं गमनं मधुरं, मधुराधिपते अखिलं मधुरं। भज गोविंदं भज गोविंदं, गोविंदं भज मूढ़मते, संप्राप्ते सन्निहिते काले, नहीं नहीं रक्षते दुखं करने। सामज वरगमना
साधुहृत् सारसाब्जपाल कालातीत विख्यात सामजवर रमणा
जोऽच्युतानन्द जो जो मुकुन्दा रावे परमानन्द रावे परमानन्द राम गोविन्द जो 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 अच्युतानन्द जो जो मुकुन्द श्रावे परमानन्द राम गोविन्द जो जो
गरुड गमन तव चरण कमलमिह मनसिलस तु मम नित्यम् गरुड गमन तव चरण कमलमिह मनसिलस तु मम नित्यम् मनसिलस तु मम नित्यम् मम पापम पाकुरु देव मम पापम पाकुरु देव मम पापम पाकुरु देव मम पापम पाकुरु देव
अच्युतं केशवं रामनारायणं जानकीना कृष्णदामोदरं वासुदेवं नरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे
भावमुलोना बाह्यमुनन्दुनु గోవింద గోవింద అని కొలువను మనసా భావములోనా బాహ్యములందును స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ
రా కృష్ణయ్య కూర్చో నీకు ఇష్టమని భగవద్గీతలో 18 అధ్యాయాలకు మేమందరము 18 సంకీర్తనలు పాడాము నీకు మా విశ్వవిద్యాలయం గురించి చెప్తాను నీకు తెలియందేం కాదు నువ్వే నిర్మించావు నువ్వే నడిపిస్తున్నావు మా ఈ శ్రీ గురుభ్యో నమః విశ్వవిద్యాలయంలో ఎవరికి ఏది కావాలంటే అది సంపూర్ణంగా దొరుకుతుంది రోజంతా నీ స్మరణతో పాటలతో మాటలతో బొమ్మలతో పనులతో నడుస్తూనే ఉంటుంది నువ్వు కూర్చోపెట్టి మాకు నీ విద్యని నేర్పావు కదా అది ఇప్పుడు నీకే అప్పచెప్తున్నాము మాలో ఒకరు కల్పన గారు ఎంతో అందంగా గురువుగారి బొమ్మ గీసారు తెలుసా ఆకు మీద వాళ్ళ అమ్మాయి స్నిగ్ధ ఎంత బాగా పాడు పాడిందో భవాన్ సమీక్షం శ్రీమతి కల్పన స్వాధ్యాయేన ప్రాప్తం విద్యాం యోగదానం కరిష్యతి కల్పన గారు
సర్వేభ్య నమో నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీకృష్ణ శరణం మమః అత అహం సప్తమోధ్యాయ వింశతితః సప్తవింశతితః పర్యంతం శ్లోకేనాం తాత్పర్యం వదామి భగవంతం జానీమః చేత్ జ్ఞానం ప్రాప్నుమః భగవతా అత్యంత సాన్నిధ్యం కరోతి చేత్ విజ్ఞానం ప్రాప్నుమః దేవస్య పరా అపరా ఇతి శక్తి ద్వయం దృష్టే కారణభూతౌ భవతః ఎప్పుడు ఉండేది అంతటా ప్రకాశించేది అదే వాసుదేవ వాసుదేవ అంటే సచ్చిదానంద స్వరూపుడు వేదముల్లో వేదమంత్రములకు గోవిందుడాయన కృష్ణావతారం అంతా వాసుదేవ తత్వాన్ని తెలియచేస్తుంది అంతటా వాసుదేవుడే అనే విషయం తెలిసిన వాడే జ్ఞాని సర్వాత్మ భావన కలిగిన వాడే జ్ఞాని అంతేకాని సదాచారం ఉన్నవాడే జ్ఞాని అని కాదు సదాచారం జ్ఞానమునకు పనికి వచ్చే సాధనం మాత్రమే ఈ సర్వాత్మ భావన చెప్పడానికి ఉద్భవించిందే గీత ఇక్కడ కృష్ణుడు ఒకటే చెప్పాడు మత్త పరతరం నాణ్యత్ మై సర్వమిదం ప్రోతం అదే కల్పితే వాసుదేవ అర్జున వాచలేని అధ్యాయం ఇదొక్కటే ఇంద్రకృష్ణుడు తానే సమగ్రంగా చెబుతున్నాడు సుదుర్లభ. సర్వాత్మలో ఉన్నవాడికి ఇది అది అనే భేదం ఉండదు. ఏక దృష్టి కలిగినటువంటి వాడు దృష్టే కాదు ఏకాత్మ భావంలో ఉన్నవాడు సుదుర్లభ. వాళ్ళు ఎలా ఉంటారంటే కొంగల్లో హంసలాగా కలిసిపోతారంట. మహాత్ములను గుర్తించడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళు భగవానుడి కూడా వందనీయుడే. కుచేరుడు జ్ఞానభక్తుడు అర్థాంత భక్తుడు కాడు. అంతటా కృష్ణుడున్నాడని చూస్తున్నాడు. అంతటా ఉన్నవాడు ఒక వ్యక్తిగా వచ్చాడని ఆయన చూడ్డానికి వెళ్ళాడు. బ్రహ్మ విద్య చాలా ప్రమాదం. అది ఎలాంటిదంటే ఒక గారిడివాడు ఒంటి తీగ మీద నడుస్తున్నంత ప్రమాదం. చాలా సాధన అవసరం. దానికి కాస్త జారిపోయామా కింద పడిపోతాం. అంటే బ్రహ్మ విద్య కూడా అంతే. అపార్థాల ఘాతంలోకి పడిపోతాం. అందుకని ఏకాగ్రత చాలా అవసరం. యుక్తాయుక్త విచక్షణ వైరాగ్యం ఇంకా అవసరం. ప్రకృతి నియత స్వయ వారు వారు వారి యొక్క ప్రకృతి చేత ఎంత చెప్పినా దాన్ని ఆశ్రయిస్తారు. పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టు పుణ్యం కొద్ది భగవంతుడు. పరమేశ్వరుడు దేవుడిగా దొరకాలంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి. ఇతర దేవతను అనుగ్రహించిన అందరూ విడివిడిగా అనుకోకుండా ఈ దేవతలందరి యందు వ్యాపించిన వాసుదేవుడిని బ్రహ్మను నేనే అని చెబుతున్నాడు. వాసుదేవ జ్ఞానంతో ప్రతిదాన్ని ఆశ్రయించు. జ్ఞానవంత సర్వం వాసుదేవార్పణం ఇతి మత్వ మాం భజంతి. అల్పమతయ భక్త అన్య దేవాన్ పూజయిత్వా తాన్ దేవాన్ ప్రాప్నువంతి. ఏ మాం ఆరాధయంత భవంతి తేతు మామేవ ప్రాప్నువంతి. దేహం వ్యక్తం. దీనిని మూలమైన ఆత్మ వ్యక్తం అవ్యక్తం. కనుక అవ్యక్తమైన ఆత్మను దేహం అనుకోవడం మూర్ఖత్వం. అవ్యక్తుడైన నేను ఒక వ్యక్తిని అని మూర్ఖుడు అనుకుంటాడు. వేదాహం సమీతి తాని. వేదాంతం ఎంత చెప్పినా అర్థం కాదు కానీ వినాలనిపిస్తుందంట. అర్థం కాకపోయినా ఆనందంగా ఉంటుందంట. ఎందుకంటే నువ్వే అది కనుక నీకు అలా అనిపిస్తుంది అంటే శబ్దకే పౌరుషం ఋషు. శబ్దరూపంలో కృష్ణుడు వచ్చాడు. అందుకే వేదాంతం అర్థం కాకపోయినా వినడం నేర్చుకోండి అని గురువుగారు చెప్పారు. వినడం అనే సంస్కారంలో ఆ వేదాంత తత్వం శబ్దం అనే వలయంలో నీవు కూర్చుంటావు. వేదాంత వాక్యం వినబడే చోట కూర్చుంటే ఆ వాక్యం భగవత్ స్వరూపం కనుక ఆ శబ్ద ప్రభావం వల్ల నీవు ఆనందం పొందుతావు. ఎందుకంటే వేదాంతంలో చెప్పేది ధర్మం. ధర్మమే స్వామి యొక్క స్వరూపం. కాబట్టి మనం భగవంతుని చూడకపోయినా భగవంతుడు మనల్ని గమనిస్తాడు. ఆయనకు వర్తమాన భవిష్యత్తు అన్నీ తెలుసు. మనం మాత్రం ఆయన గమనించలేకపోతున్నాం. మనం ఆయన్ని యశోదమ్మలాగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. ద్వంద్వమోహాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇచ్చాద్వేషం వలన అనగా అనుకున్నది దొరికితే ఆనందం, దొరకపోతే దుఃఖం. ఈ ద్వంద్వ ప్రవృత్తిలో పడిపోయిన మోహం చేత అంటే ఈ అజ్ఞానం పుట్టుకతోనే వచ్చింది. కానీ పుట్టుకతో వచ్చిన కూడా పుణ్యకర్మల ద్వారా పాపములను అంతం చేసుకున్నవాడు ద్వంద్వమోహాల నుండి నిర్ముక్తుడై పట్టుదలతో నియమపాలనతో నన్ను భజిస్తున్నాడు. శ్రీకృష్ణార్పణ శరణం.
కృష్ణయ్య చూసావా, కల్పన గారు సంస్కృతంలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. కృష్ణయ్య, త్వమేవ వయం భక్తానం భేద జ్ఞాపి కృతవాన్. దృఢవ్రత అని నువ్వు చెప్పిన మాటకి స్పందించి మల్లిక గారు ఇంకా ఎవరెవరు దృఢవ్రతులు ఉన్నారో రాద్దామా అని ప్రయత్నం చేశారు. వాళ్ళ అబ్బాయి సుప్రతీక్ చాలా బాగా పాట పాడాడు. మరి ఇప్పుడు మల్లిక గారు తాను నేర్చుకున్నది నీకు చెప్తారు స్వామి. మల్లిక గారు,
శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీయం దేవి జయం దేవి ఆనందం దేహి మే సదా శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. మనందరికీ తెలుసు, మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము, మనం అనుభవించే మంచి చెడులు మన పూర్వజన్మల పాపకర్మలను బట్టి ఉంటాయి. అలాంటప్పుడు మన పాపం మన పుట్టుకతో వచ్చింది, పుడకలతోనే పోతుంది. ఇక మనం చేసేదేముంది? మనకు వచ్చే సమస్యలకు కష్టాలకు పరిష్కారం లేదు అని అనుకొని వదిలేయొచ్చా? అలా లేదు. భగవంతుడు మనకు పరిష్కారం చూపిస్తున్నాడు. పరిష్కారం ఉన్నప్పుడే కదా మనకు ప్రయత్నించాలన్న బుద్ధి పుడుతుంది. స్వామి సమస్య తానే ఇస్తున్నాడు, పరిష్కారం కూడా తానే చూపుతున్నాడు. అది ఎలాగో మన గురువుగారి మాటల ద్వారా తెలుసుకుని మనం ముందుకు వెళదామా? మొదట స్వామి చెప్పిన దృఢ వ్రత గురించి తెలుసుకుందాము. దృఢ అనగా చెక్కు చెదరని పట్టుదల. వ్రత అంటే నియమ పాలన, అంటే పట్టు విడవకుండా భగవంతుడిని ధ్యానం చెయ్యడము. ఆ నారాయణుడిని అందరికీ ఆశ్రయమైన వాడిని, ఆ వసుదేవుడిని దృఢంగా పట్టుకోవడం. సర్వవ్యాపక స్పృహతో స్వామిని అన్ని చోట్ల చూడగలగాలి. ముక్త సంగులైన మునులు దిదృక్షులు, సర్వభూత హితులు సాధుచిత్తులు, సాధుచిత్తులు అసదృశ వృధార్జులై కొల్తురెవ్వని దివ్యపదమో దిక్కువాడు. అంటే ముక్త సంగులైన వారు అనగా ఇక్కడ ఏ సంపర్కము లేనివారు. దిదృక్షులు భగవంతుడి పైననే దృష్టి కలవారు, సర్వజీవుల సుఖం కోరుకునేవారు. వారు ఒక కఠిన వ్రతంగా భగవంతుణ్ణి కొలుస్తారు. అలాంటి దివ్య జీవులు జ్ఞానులు మాత్రమే భగవంతుడిని పట్టుకోగలరు, భగవంతుడిని పట్టుకుని తరించగలరు. మన పురాణాల్లో ఇలాంటి దృఢవ్రతులు ఎందరో ఉన్నారు. గురువుగారు రామదాసు, యశోదామాత, గజేంద్రుడి ఉదాహరణలు చెప్పారు. మనము ఎందుకు ఇలా దృఢవ్రతులు కాలేకపోతున్నాము? దృఢత్వం రాకపోవడానికి కారణం మన పాపం, దోషం. అవిద్య కామ కర్మల వల్ల దోషం అంటుతుంది. అవిద్య అనగా ఆత్మను తెలుసుకోలేకపోవడం. మనకున్న ద్వంద్వమోహాల వల్ల ఈ దోషాలు వస్తున్నాయి. ఈ దోషాలను నీవు పుణ్యకర్మలతో అంతం చెయ్యి. ఏ పని చేయడం వల్ల నీ పాపం పోయి శుద్ధుడవుతున్నావో అది పుణ్యం. అంతేకాని పుణ్యం అంటే ఏదో మంచి వచ్చేస్తుంది అని అలా అనుకోవడం కాదు. నీవు చేసే ప్రతి పని ఏ పాపం వలన లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నావో ఆ పాపపు అంకెలను క్లీన్ చేయడం కోసమే నీవు కర్మ చేయాలి. అంతరంగం అనే అద్దానికి పట్టిన మాలిన్యాలను పుణ్యకర్మలతో కడుగు. ఆ పుణ్యకర్మలే భగవత్ జపము, భగవత్ సాధన. పుణ్యకర్మలతో పాపం అంతం చేసుకున్నవాడు ద్వంద్వమోహ నిర్ముక్తుడై దృఢవ్రతుడై భగవంతుడిని భజించగలుగుతాడు. జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి ఏతే బ్రహ్మ తద్విద్ధు కృత్స మద్వాత్మం కర్మచాకిలం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే పిచ మాం తే విదుర్యుక్త చేతసః. భగవంతుడిని ఆశ్రయించి సాధన చెయ్యువాడు అంటే భక్తి మరియు కర్మ మార్గం అనుసరిస్తున్నవాడు ప్రయాణకాలంలో భగవంతుడిని గురించి అఖండంగా తెలుసుకుని ముసలితనము మరియు మరణం నుండి మోక్షం పొందుతున్నాడు. దృఢంగా భగవంతుడిని ఆశ్రయించిన వాడు వెళ్ళిపోయే కాలంలో కూడా అతడినే తలుచుకుంటాడు. బ్రతికున్నప్పుడు అప్పుడప్పుడు తలుచుకోవడం వేరు, అది అందరూ చేస్తారు. అసలు ఆ సమయంలో స్మరించుకోగలగాలి. అలా చేయగలగాలి అంటే భగవద్ ధ్యానం మనం ఒక అలవాటులాగా చేసుకోవాలి, మన సిస్టమ్ చేసుకోవాలి. తుమ్మినా దగ్గినా శివ నారాయణ అనడం అలవాటు చేసుకుంటే అలా మనకు మరణ అంటే ఆ సమయం వచ్చినప్పుడు కూడా మనకు భగవంతుడు గుర్తు వస్తాడు. అస్మభ్యం ఏతత్ జ్ఞానం బోధితః శ్రీ 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 గురోః చరణారవిందాభ్యం భక్త్యా మమ నమస్కారాన్ సమర్పయామి. ఏతత్ మహద్భాగ్యం ప్రసాదితః గురుభ్యో నమః శిష్యాణాం మమ హృదయపూర్వక ధన్యవాదః.
కృష్ణయ్య, మల్లిక గారు కూడా సంస్కృతంలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మేమందరము కూడాను ఎంతో కొంత సంస్కృతంలో మాట్లాడదాము. మాకు నేర్చుకొని ఎప్పటికైనా మురళి మొత్తం సంస్కృతంలోనే నడిపే ప్రయత్నం చేద్దాము అన్న ఆ దిశగా వెళ్తూ కనీసం 5 నిమిషాల ఛాన్స్ ఉంటే 1 నిమిషం అయినా లేకపోతే 1 లైన్ అయినా సంస్కృతంలో మాట్లాడదాము అని అందరం చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే వింటున్న అందరికీ కూడాను మల్లిక గారు ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు వాట్సాప్ గ్రూప్ లో, మీకు ఆన్సర్స్ ఉంటే పెట్టండి అందులో. ఇప్పుడు నెక్స్ట్ మన పంతులు గారు సతీష్ గారు వస్తున్నారు. ఆయన మొన్ననే కిందటి మురళిలోనే మొట్టమొదటిసారి మాట్లాడి మళ్ళీ వెంటనే నీతో ఇంకోసారి మాట్లాడేయాలని కృష్ణయ్య వస్తున్నారు. సతీష్ గారు.
శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీ గురువు గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం భక్తి అర్పిస్తూ 8వ అధ్యాయంలోని 5వ శ్లోకం నుంచి మనకి గురువు గారు మరి ఈ ప్రవచనంలో మనకు చెప్పినటువంటి మనందరినీ కూడా తరింపజేయడానికి చెప్పినటువంటి ఈ ప్రవచనంలో అంతకాలేచ ఈ శ్లోకంలో అంతకాలేచ మామేవ స్మరణ కలేబరం యస్ ప్రయాతి సమద్భావం యాతినాస్త్రస్య సంశయ. మరి ఈ శ్లోకంలో గురువుగారు చెప్పినటువంటి అంతకాలేచ మరి చ అనే పదానికి చాలా చక్కగా అంతకాలంలో కూడా అనే అర్థాన్ని మనకు విడమర్చి చెప్పి అంతకాలం అంటే ఏమిటో కూడా ప్రహ్లాదం యొక్క మాటలని ఉదాహరిస్తూ గురువుగారు చెప్పిన విషయం మరి ఏమిటంటే కనుక ప్రతి నిమిషము అంతకాలం అంతకాలం అంటే ఎప్పుడో వచ్చేది కాదు.
సతీష్ గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి?
తప్పకుండా తప్పకుండా. ప్రహ్లాదుని మాటను ఉదాహరిస్తూ గురువు గారు చెప్పిన విషయం ప్రతి నిమిషము అంతకాలమేమి. ఒకవేళ మనం గురువు గారి మాటల్ని అర్థం చేసుకున్నట్టయితే కనుక సమన్వయపరచుకున్నట్టయితే కనుక ప్రతి క్షణం అంతకాలం అయినప్పుడు ప్రతి క్షణం ఎవరైతే ఈ శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ ఉంటారో వారు పరమాత్మను పొందుతారని ఆ స్వామి అర్జున్కి చెప్పిన మాటల్ని మన శ్రీకృష్ణ పరమాత్మైనటువంటి మన గురువులు మనందరినీ అర్జున్ని స్థానంలో నిలిపి మనకి ఈ గీతని ఉపదేశించారు అని మనం ఆనందపడవచ్చు. మరి ఈ శ్లోక సందర్భంగా గురువుగారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకోవచ్చు. వ్యవహారికంగా నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి విషయాలు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు విషయాలని మర్చిపోవాల్సినటువంటి రెండు విషయాలని తెలపడం జరిగింది. దైవమును మృత్యును నిరంతరం గుర్తుంచుకుని ప్రతి క్షణం అంతకాలమే అన్నట్టుగా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మరి మర్చిపోవలసినటువంటివి మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారం మర్చిపోయి వారు మనకు చేసినటువంటి ఉపకారం మర్చిపోయి వారు చేసినటువంటి అపకారంను కూడా మర్చిపోయి మనం చేసినట్టు క్షమించాలి మిస్ అయింది అక్కడ. సో ఆ విషయాన్ని చెప్పడం మరి ఈ విధంగా ఈ శ్లోకంలో గురుగారు మనకు వివరిస్తున్నారు. మరి స్మరణ అనేటువంటిది ఎలా చేయాలి? కేవలం నోటితో స్మరణ కాకుండా మనస వాచ కర్మణ అనగా మరి ఈ సందర్భంలో రామ చిలకకి రామాన్ని పలకడం నేర్పిన అంత్యకాలంలో రామ అని కాకుండా ప్రాణభయంతో అరుస్తుంది. కారణం అది నోటితో చేసే స్మరణని మాత్రమే నేర్చుకోగలుగుతుంది కానీ మనఃపూర్వకంగా రామనామ శబ్దాన్ని అర్థం చేసుకుని స్మరణ చేయలేదు. మనందరం అలా రామచిలకలా కాకుండా మనస్ఫూర్తిగా భగవన్ నామ స్మరణని ఆరంభం చేసి సాధన చేసి మరి ఆ కృష్ణ పరమాత్మలో లీనమవ్వడానికి మన గురువులు చూపించిన మార్గమే ఈ మురళి. మరి స్మరణ అంటే అంతఃకరణ కార్యం. స్మరణ నోటితో మాత్రమే కాదు మనసుతో కూడా చేయాలి అని పైన చెప్పిన రామచిలక ఉదాహరణ. నిరంతరం మనస వాచ కర్మణ చేసే స్మరణని అనుస్మరణ అంటారు. ఈ స్మరణ ఎలా చేయాలో మనకి అవగతం చేయడానికి మన పరమాత్మలు ఎన్నో విషయాలను ఉదాహరించారు. ఉదాహరణకి మాధవరావు పీష్వా గారు కానీ అజామిలు వృత్తాంతంగాని ఇలా చాలా విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సద్భావ భావిత అనేటువంటి పదానికి అర్థాన్ని 6వ శ్లోకం ద్వారా వివరిస్తూ ఏ భావాన్నైతే మనం నిరంతరం స్మరిస్తామో అదే భావం మనస్సు పట్టుకుంటుంది, మనం ఆ భావాన్నే పొందుతాము. ఈ వాక్యము నాకు యద్భావం తద్భవతి అనే వాక్యాన్ని స్ఫురింపజేస్తుంది. మనందరినీ తరింపజేయడానికి మరి స్మరణ వైశిష్టాన్ని చెప్పినటువంటి ఈ శ్లోకంలో మన జీవితానికి ఆపాదించుకొని స్మరణకి కావలసినటువంటి అభ్యాసాన్ని మనం ఆరంభం చేయాలి. మరణ సమయంలో నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుని స్మరించాలంటే జీవితకాల సాధన అవసరమవుతుంది. మన వృత్తులు ప్రవృత్తులు జీవితకాలం అంతా ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే సాధన అనే ఆయుధంతో స్మరణ చేస్తూ కలేబరాన్ని వదలగలిగితే అప్పుడు మనం ఆ పరమాత్మని చేరుకుంటామని మన గురుకృష్ణుల వారు మనకి తెలియజేశారు. ఇంతవరకు ఈ శ్లోకాల్లోను ఇంతకుముందు శ్లోకాలను కలిపి మన గురువులు యోగ స్థితిని భగవాన్ యొక్క స్థితిని తెలియజేశారు. 7వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్తున్నట్టుగా మరి మన గురువులు మనకి చెప్తున్నారు, ఓ నర నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. యుద్ధం అంటే గనక ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. ఇక్కడ అనుస్మరణ గురించి గురువు గారు ఎన్నో విషయాలు చెప్పారు. మరి పతివ్రత అయినటువంటి స్త్రీ తన భర్త గురించి ఎలా చింతిస్తుందో అలా మనం భగవన్ నామ స్మరణ ముందుగా మన పూర్తిగా ప్రతి పనిలోనూ ప్రతి క్షణం నిరంతరం చేస్తూ ఉండాలని మరి భక్తి యోగం అంటేనే అనుస్మరణ అని చెప్పారు. సాధనతో మాత్రమే అనుస్మరణ వస్తుంది. అనుస్మరణ ఎలా చేయాలో ఒక తల్లి నీటి బిందెలను మోస్తుంది తన పిల్లవాడి గురించి. ఒక్క నీటి బిందె కూడా మోయలేనటువంటి తల్లి పిల్లవాడి కోసం పిల్లవాడి పైన ధ్యాసతో ఒకేసారి 4 బిందెల్ని తీసుకుని వెళ్ళి నీటిని తీసుకురావడం ఇలాంటి చక్కని ఉదాహరణల ద్వారా మనకు తెలియజెప్పారు. అనుస్మరణ యుద్ధం చేస్తే అనుస్మరణ యుద్ధచ మరి ఇవి చేస్తే కనుక బుద్ధి భగవద్ అర్పణం అవుతుంది. మనోబుద్ధులను అర్పించాలి. మనస్సేమో విమర్శనాత్మకం, బుద్ధేమో నిశ్చయాత్మకం. మనస్సు ప్రతిదాన్ని విమర్శన చేస్తుంటుంది, అంటే ఇది అలా, అది ఎందుకు జరిగింది అని నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుంది ఇలా ఆలోచన చేస్తుంటుంది. కానీ ఇంతలో బుద్ధి వచ్చి దాన్ని నిశ్చయపరుస్తుంది, ఇది ఇంతే అదంతే అని. ఈ ప్రక్రియను మనం సాధనతో భగవద్ అర్పణ భావంతో చేయడమే అవ్యర్పిత మనోబుద్ధి అనేటువంటి కనెక్షన్ని మనకి ఇచ్చారు ఈ శ్లోకం ద్వారా గురువర్యులు. భగవత్ కథల్ని, లీలల్ని, నామాన్ని మనం మననం చేస్తూ మనస్సుని, బుద్ధిని భగవత్ అర్పణ చేయడమే అనుస్మరణ. ప్రాక్టికల్గా ఇది మనం అలవర్చుకోవడానికి మొన్న పరీక్షలో మొదటి ప్రాక్టికల్ ప్రశ్న, మరి ఆ సందర్భంలో నా అనుభవం ఏంటంటే కనుక భోజన సమయంలో ఒకరోజు భోజన సమయంలో భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి అని ఆ ప్రశ్న ఉంది. మరి నేనైతే ప్రత్యక్షంగా గడిచిన ఆదివారం రోజున మాకు సహజంగానే భోజన సమయంలో భోజన కాలే హరినామస్మరణ అనేటువంటిది ఉంది. ఆ సమయంలో మరి పరిశోచనం చేసిన తర్వాత క్షణం నుంచి నిరంతరం కూడా భగవన్ నామస్మరణ నుంచి మనస్సు అటు ఇటు దొరలిపోకుండా, అటు ఇటు వెళ్లకుండా వేదమంత్ర పారాయణం చేస్తూ భగవంతుని యొక్క నామాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాను. మరి అది చాలా అద్భుతమైనటువంటి అనుభవం నాకు. స్వతహాగా నేను పౌరోహిత్యం చేసేవాడిని అయినప్పటికీ నేను కూడా డిస్ట్రాక్షన్లో భాగంగా, డిస్ట్రాక్షన్ అనేది నాకు కూడా ఎక్స్క్లూషన్ కాదు, అయినప్పటికీ ఈ పరీక్ష నాకు మళ్ళీ నన్ను నా యొక్క బాధ్యతని గుర్తు చేసి భోజన కాలే హరినామస్మరణ చేస్తుండమని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను అనుగ్రహించిందిగా నేను చెప్పుకోవచ్చు. మరి మూలమైనటువంటి ఆలోచన అంతా కూడా భగవన్నామ స్మరణ అయితే కనుక అప్పుడు మనకు కలిగేవన్నీ కూడా పరమాత్మ ఆలోచనలే. ఈ విధంగా మనం నిత్యం చేసే పనుల ద్వారా పరమాత్మ నామస్మరణ చేయడం అలవాటు చేసుకోవడం సాధన అయితే వాటి ఫలితాలను భగవదర్పణ బుద్ధితో చేయడమే మయ్యర్పిత మనోబుద్ధి. ఇక 8వ శ్లోకంలో అభ్యాస యోగ యుక్తి అనేది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్తున్నారు మన గురుదేవులు. యోగం అభ్యాసం చేస్తా.
సతీష్ గారు మీరు కొంచెం స్పీకర్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడతారా, బాగా లో ఉన్నట్టుంది వాయిస్.
అభ్యాస యోగ యుక్తైన యోగం అనే ఉపాయంతో అభ్యాసం చేసి అనుస్మరణని సాధించవచ్చు. ఇక్కడ అనుచింత గురించి తెలియజేస్తూ వ్యవహారికంగా మనందరిలో ఉండేటువంటి చింతల గురించి ప్రతిబింబించేశారు గురువు గారు. మరణిస్తే తగలబెట్టేది చిత, బతికుండగా తగలబెట్టేది చింత. ఇతరము వైపు వెళ్ళని చిత్తంతో పరమం, పురుషం, దివ్యం, సర్వోన్నతుడు అయినటువంటి ఆ స్వామి అనుస్మరణ లేదా అనుచింతన చేయమని చెప్తున్నారు. ఇలా గురువుల అమృత వాక్యాలు వింటూ వాళ్ళని స్మరణ చేస్తూ ఉంటే మనకి నేర్చుకోవడానికి, అభ్యాసం, సాధన, చింత చేయడానికి జీవితకాలము మనకు సరిపోదు. మరి వయం సర్వే సదా సర్వదా యత్ చింతయతి మన తదైవ భవాన్ ప్రాప్నోతి తదర్థం వయం సర్వే పరమార్థం పరమాత్మం మనసాన్ ధ్యాత్వా పరమాత్మ భవాన్ ప్రాప్నవామః. సర్వం శ్రీ గురుచరణారందార్పణమస్తు.
కృష్ణయ్య, సతీష్ గారు కూడా సంస్కృతంలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. మనం తినే తిండి మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పావు స్వామి, త్వమేవ ఏతత్ స్పష్టం కృతవాన్. అలాగే ఇందాక మల్లికదారు అడిగిన ప్రశ్నకి సమాధానాలు రామ, నారాయణ, కృష్ణ, శివ, శ్రీరామ, సతాయుష్, జగదంబ, చిరంజీవి ఇలా వచ్చాయి. ఇప్పుడు గాయత్రి గారు వస్తున్నారు. మా గ్రూప్ లో భగవద్గీత గురించి పద్మగారు ప్రశ్నలు అడిగినప్పుడు గాయత్రి గారు టకటకా సమాధానాలు చెప్పేవారు. ఇందాక స్వాగతం చెప్తూ సుధాకర్ గారు కూడా పాట పాడారు. గాయత్రి గారికి చిన్నప్పుడు తెలిసిన స్తోత్రం హనుమాన్ చాలీస, ఇప్పుడు పెద్దయ్యాక ఎన్ని తెలుసో, అందులో కొన్ని నీకు చెప్పడానికి వస్తున్నారు స్వామి. గాయత్రి గారు
నమస్కారం అండి. సర్వేభ్య నమస్కారాః. శ్రీమద్ భగవద్గీతాయాం అష్టమాధ్యాయే నవమ శ్లోకాత్ ఆరభ్య చతుర్దశ శ్లోక పర్యంతం భగవతః ఉపాసనా విషయే విస్తృత రూపేణ నిరూపణమస్తి. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని చింతన చేయాలో ఈ శ్లోకంలో చెప్పాడు. నామరూపాలలో భగవంతుడే వ్యక్తమైనట్టు తెలుసుకోవాలి. ఆయన నామరూపాలు తెలిస్తే తత్వం కూడా తెలుసుకోవచ్చు, స్వరూపం కూడా తెలుసుకోవచ్చు. భగవంతుని తెలుసుకోవడానికి మూడు రకాల ఉపాసనలు చెప్పారు. నిర్గుణ నిరాకార స్వరూపము, సగుణ నిరాకార స్వరూపము, సగుణ సాకార స్వరూపము. నిర్గుణ నిరాకార స్వరూపము పరిపూర్ణమైనది, అవ్యక్తమైన పరమాత్మ రూపం. సగుణ నిరాకార స్వరూపం ఆకార పరిమితిలో ఇమడలేని స్వరూపం భగవానుని గుణములు అనగా కవి, పురాణం, సర్వజ్ఞత చెప్తాం. సగుణ సాకార స్వరూపం అంటే భగవానుని సాకార రూపంలో అనగా కృష్ణుడు, రాముడు, లలితమ్మ మొదలైన రూపంలో మనం కొలుస్తాం. ఈ శ్లోకంలో భగవానుని కవి అన్నారు, ఎందుకంటే ఆయన సర్వం చూడగలడు. వేదమునకు, మంత్రమునకు, ఋషికి, పరమాత్మకి ఈ పదం వాడబడింది. పురాణం అనగా అత్యంత ప్రాచీనమైనదని అర్థము. ప్రాచీనుడైనా భగవానుడు నిత్యనూతనుడు. పురాణం అనగా జ్ఞానమని అర్థం. ఆయన జ్ఞాన స్వరూపుడు. పరమాత్మ స్వరూపమైన గణపతిని గణానాంతం గణపతిగం భవామహే కవిం కవీనాం అని కొలుస్తాం కదా. భగవానుడు విశ్వం అనే గొప్ప వస్తువుని సృష్టించిన మేధాశక్తి సంపన్నుడు, అందుకే ఆయన కవి. అనుశాసితారం అంటే అనుసరించి శాసించువాడు. భగవానుడు ఎవరు ఏం చేయాలో నిర్ణయించి మనసులో కూర్చుని మనల్ని అనుక్షణం వెంటుండి చూస్తాడు. అణోరణీయం అంటే అన్నిటినీ శాసించే భగవానుడు అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, కానీ అన్నిటికంటే వ్యాపకత్వం ఎక్కువ ఉన్నవాడు. అచింత్య రూపం చింతనకి అందనటువంటి వాడు. అనిర్దేశవపు అనగా స్వామి ఇలా ఉంటాడు అని చెప్పలేము. తర్వాత శ్లోకం. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యాయుక్త్యో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ శ్లోకంలో మరణ సమయంలో ఎలా ఉండాలో వివరించారు. ప్రయాణ కాలం అంటే మరణ సమయం. అప్పుడు మనసుని శ్వాసతో నియంత్రించి, శ్వాసని మనసుతో నియంత్రించి, రెంటినీ నాసాగ్రమ్యందు దృష్టి నిలిపి, ఆ పరంజ్యోతిని ఇష్టమైన సగుణ స్వరూపంగా లేక జ్యోతి స్వరూపంగా భావన చేయాలి, అందులో విలీనం చేయాలి. యోగంలో సూక్ష్మశక్తి, జ్ఞానశక్తి రెండుంటాయి. వీటినే ప్రాణము, ప్రజ్ఞ అన్నారు. ప్రాణము, ప్రజ్ఞ భ్రువోర్ మధ్య అంటే కనుబొమ్మల నడిమి నిలిపి ప్రాణం వదిలిన వానికి కాశీలో ప్రాణం వదిలిన ఫలం దొరుకుతుంది. మరి జన్మ ఉండదు. మన శరీరంలో భ్రువోర్ మధ్యస్థానం కాశీతో సమానం. భ్రువోర్ మధ్యస్థానంలో దృష్టి నిలిపి ప్రాణం వదిలిన వాడు ఆ పరమ పురుషుని పొందుతాడు. భ్రువోర్ మధ్యస్థానం గడప వంటిది. ఇది ఆజ్ఞాచక్ర స్థానము. ఆ పైనున్నది సహస్రారం. భక్తితో, యోగంతో, భగవానుని చింతిస్తూ శరీరం వదిలిన వాడు ఉత్తమ గతి పొందుతాడు. జీవుని పరమాత్మలో లీనం చేయడానికి యోగము, సాధనే ముఖ్యం. తర్వాతి శ్లోకము. యదక్షరం వేద విదో వదంతి విశంతి యజ్జతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఉపనిషత్తుల్లో కనిపించే మంత్రములు ఇవి. యదక్షరం, ఏ అక్షరం నాశరహితం అని వేదములు చెప్తున్నాయో, దేనికోసం బ్రహ్మచర్యం పాటిస్తారో ఆ అక్షరాన్ని గురించి పరమాత్మ తెలియజెప్తున్నాడు. ఇక్కడ పదాన్ని కూడా అక్షరం అందరు. ఇక్కడ మనకి శబ్దస్వరూపమే భగవానుడు చెప్తున్నాడు. వేదములు ఆంతర్యమే పరమాత్మ. ఉపనిషత్తులు పరమాత్మతత్వం తెలియజేస్తూ చెప్పే మాట ఓంకారం. ముందుగా అక్షరం పరబ్రహ్మం అన్నాడు, ఓంకారం నా స్వరం అన్నాడు పరమాత్మ. మంత్రాలు మారినట్టు ఈ పదం మారదు, కనుక యదక్షరం. వీతరాజులు అనగా వైరాగ్యులు. యదక్షరం నాశరహితం. వీతరాజులు, యతులు యదక్షరం సాధన చేస్తూ దానిలోనే ప్రవేశిస్తున్నారు. ఇక్కడ నది సముద్రంలో కలిసినట్టుగా అని ఉపమానం చెప్పారు గురువు గారు. బ్రహ్మచర్యం అనగా బ్రహ్మం గురించే ఆలోచిస్తూ, చింతన చేస్తూ, చరిస్తూ ఉండడం. బ్రహ్మచర్యం, అభ్యాసయోగం రెండు ఒకటే. ఇక్కడ ఒక ప్రశ్న అండి, మీరు భగవానుని ఏ ఉపాసనా మార్గం అనుసరించి కొలుస్తారు? మన గ్రూప్ లో దయచేసి జవాబు పెట్టగలరు ఇప్పుడే. తర్వాత 12-13 శ్లోకాలు ధ్యాన శ్లోకాలు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య చ మూధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. శరీర త్యాగం చేసేటప్పుడు యోగి ఎలా ప్రవర్తిస్తాడో చెప్పే శ్లోకం ఇది. ధ్యానం యోగం నందు పండిన వారు సర్వద్వారాణి సంయమ్య అన్ని ద్వారాలు మూసేస్తారు. ద్వారములనగా ఇంద్రియములు అని అర్థము. ముయ్యడం అంటే నిర్మూలన, నిగ్రహణ, సంయమనం. ముందు నిగ్రహించాలి. ఎప్పుడు తెరవాలో, ఎప్పుడు ముయ్యాలో తెలియడమే సంయమనం. అంతఃకరణం అనగా అంతరంగంలో మూధ్యాధాయాత్మన ప్రాణమాసిత అంటే క్రమముగా మనసుని పరమాత్మ యందు లీనం చేసి ప్రాణశక్తిని సుషుమ్నా నాడి ద్వారా మూర్ధ స్నానం అనగా సహస్రారంలో చేర్చి క్రమముగా ఉత్తమగతి పొందుతాడు యోగి. ఇక్కడ యోగమంతా శ్వాస ప్రణవం చెప్తే ప్రక్రియ. ఓంకారం ఉచ్చరిస్తూ పరమాత్మని నిరంతరం అనుస్మరణ చేస్తూ హృది చక్రం అనగా అనాహత చక్రమందు భగవానుని ధ్యానిస్తూ క్రమంగా సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తిని సహస్రారానికి చేర్చిన యోగి ఉత్తమగతి పొందునని తెలిపారు. తరువాత అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్య సహ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్య సహ అంటే దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయని గురువుగారు చెప్పారు. జ్ఞానయోగ పరంగా మరియు భక్తి యోగ పరంగా వివరణ ఇచ్చారు. జ్ఞానయోగ పరంగా చూస్తే జ్ఞానయోగి సర్వం వాసుదేవమయం అనే తలచే స్థితిలో ఉన్నటువంటి వారు. వారు అనన్యచేత స్థితిలో ఉంటారు. వీరు పరమాత్మని తమ కన్నా భిన్నంగా చూడకుండా సోహంభావంతో ఉంటారు. ఈ శ్లోకంలో సతతము నిత్య సహ అని రెండు పదాలు ఉన్నాయి. అంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా అని అర్థం. ఇలా వారు మనసుతో అన్ని కాలంలో పరమాత్మ యందే తన్మయులై ఉంటారు. వారికి ఆ భగవానుడు సులభంగా లభిస్తాడు. యోగ విద్యా ఉపాసకులు యోగంతో ప్రాణాలను నియంత్రించి ఎంతో నిష్ఠతో యోగ విద్య అభ్యసించి భగవంతుణ్ణి చేరి క్రమముక్తి పొందుతారు. జ్ఞానయోగులు అన్నిటి యందు పరమాత్మే ఉన్నాడు అన్న స్థితిలో ఉంటారు కాబట్టి వారు సద్యోముక్తి పొందుతారు. మనము రకరకాల విధానాలలో నిత్యస్మరణతో ఆ పరమాత్మను చేరుకోవచ్చు. కానీ జీవన్ముక్తులు పరమాత్మని అనన్యచేత అంటే ఆ పరమాత్మ తప్ప వేరొకటి లేదు అన్న స్థితిలో ఉంటారు. అటువంటి జ్ఞానయోగులకి పరమాత్మ పరమ సులభుడు. ఈ శ్లోకానికి అర్థం భక్తి పరంగా చూస్తే భగవంతునికి జ్ఞానభక్తి ఎంతో, ప్రేమభక్తి కూడా అంతే. ప్రేమభక్తులకి మంచి ఉదాహరణ భాగవతంలో గోపికలు. వారికి కృష్ణుడు తప్ప మరొక ధ్యాస ఉండదు. వారు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని చోట్ల మనసులో ఆ కృష్ణుడినే తలుస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు స్వామివారు ఎప్పుడూ లోబడి ఉంటారు. ఇలాంటి యోగ విద్యా ఉపాసకులు, జ్ఞానయోగులు, జీవన్ముక్తులు ఈ మూడు రకాల వాళ్ళు ఆ పరమాత్మను చేరుకొని మరొక జన్మ లేకుండా ముక్తి పొందుతారు. సర్వం శ్రీ గురుదేవ చరణార్పణమస్తు.
కృష్ణయ్య, గాయత్రి గారు కూడా సంస్కృతంలో చెప్పే ప్రయత్నం చేశారు. గాయత్రి గారు, మీరు అడిగిన ప్రశ్నలకి వాట్సాప్ గ్రూప్ లో మూడు ఆన్సర్లు వచ్చాయండి. ఇప్పుడు స్వామి, మాలో ఒకరు సునీత గారు వస్తున్నారు. సునీత గారు మా గ్రూప్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. సీనియర్ మెంబర్, గ్రూప్ కి ఎంతో పనిచేశారు. ఎన్నో మురళిలలో మాట్లాడారు. జనవరిలో తన టర్న్ వచ్చినప్పుడు అహం గురించి చాలా బాగా వివరించారు. భవాన్ సమీక్షం శ్రీమతి సునీత స్వాధ్యాయేన ప్రాప్తం విద్యాం యోగదానం కరిష్యతి. సునీత గారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వోత్తమైన మోక్షమును పొందిన మహాత్ములు భగవంతుని పొందిన వారై మరలా జన్మను పొందరు. భగవంతుని పొందనిచో జనన మరణాదుల నుండి విముక్తి సంభవించదు. దుఃఖము అంతము కాదు. మోక్షం అనేది తిరిగి రాని దొరకబోని స్థితి. దానిని పొందటానికి మూడు విధములైన మార్గముల గురించి వివరించారు. ఒకటి, పుణ్యకర్మలతో పాపాలను తొలగించే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ద్వంద్వ మోహం పోయి భగవంతుని యందు దృఢ చిత్తం నిలుస్తుంది. మనస్సుని ఇతర విషయములపైకి పోనీయకుండా ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేయాలి. అభ్యాస యోగ యుక్తముతో చేతస నాణ్యగామిన అనగా ఇతర విషయములపైకి మనస్సు పోకుండా యాతి పార్థాను చింతయన్ అనగా పరమ పురుషుణ్ణి మాటి మాటికి స్మరించుట. ఈ మూడు చేస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలని చెప్తున్నారు గురుగారు. అభ్యాస యోగం గురించి మహానుభావులు విద్యారణ్యుల వారు వేదాంత పంచదశలో ఇలా వివరించారు. తత్ చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏకత్పరత్యంచ బ్రహ్మధ్యాసం విదుర్బుధాః. తత్ చింతనం అనగా ఏది చింతన చేస్తే ఆనందంగా ఉందో అలాగ చేయటం, భగవంతుని కథలు చెప్పుకోవటం లాంటివి. తత్ కథనం అనగా పరబ్రహ్మ గురించి చెప్పుకోవడం. అనన్యం తత్ ప్రబోధనం అనగా భగవంతునితో సంబంధం ఉన్న వాళ్ళతో మాత్రమే సంఘం పెట్టుకోవడం, అనగా మనస్సు, మాట, దేహము భగవంతునితో నింపేయడం. గోపికల విషయంలో ఇలాంటి శ్లోకాన్ని వ్యాసుల వారు కూడా చెప్తారు. ప్రేమతో తాదాప్యం చెందిన జ్ఞాని జ్ఞానంతో తాదాప్యం చెందిన బ్రహ్మంతో తాదాప్యం చెందడం జరుగుతుంది. ఇక్కడ గురువుగారు ఉదాహరణగా భూతము గుంజ కథ చెప్పారు. భూతం లాంటి మనస్సుకి కదలని పరమాత్మ అనే గుంజని పాతించి దానిచే ఎక్కుతూ దిగుతూ ఉండే పని పెట్టాలి. దాన్ని పట్టుకుని ఎక్కుతూ ఎక్కుతూ ఉంటే అది తీసుకువెళ్లి పరమాత్మతో కలుపుతుంది. అనన్య భక్తి అనగా భగవంతుడు తప్ప అన్యము కనపడదు. తనకు భగవానుడు అన్యము కాదు, భగవానుడు తనకు అన్యము కాదు అన్నదే అసలైన అనన్య భక్తి. భూమిపైన ఉండే లోకాలు ఊర్ధ్వలోకాలు అనగా నక్షత్రలోకము, భుజలోకము, స్వర్గము, బ్రహ్మలోకము మొదలైనవి. బ్రహ్మలోకం చేరుకున్న వారికి పునర్జన్మ ఉండదు. బ్రహ్మలోకం క్రింద వరకు ఏ లోకం చెందినా జన్మ పునరావృతం అవుతుంది. ప్రతి లోకంలోనూ ఇక్కడ కంటే ఉన్నతమైన స్థితి ఉంటుంది. కర్మలు మూడు రకాలు. ఇష్టకర్మ అనగా యజ్ఞములు చేయటం, పూర్తకర్మ అనగా నూతులు తవ్వించడం, చెట్లు నాటించడం, ఆలయాలు నిర్మించడం, దత్తకర్మలు అనగా దానాలు చేయటం. కర్మఠులు అనగా పవిత్ర కర్మలు, శాస్త్రము చెప్పిన కర్మలు వారి యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం చేసేవారు. వీరు కోరికతో చేశారు కనుక ఉత్తమ లోకాలకు వెళ్ళి అనుభవించి మళ్లీ భూమి మీదకు వస్తారు. ఏ స్థితిలో ఉన్నవారు పోతే ఆ స్థితిలోకి చెందిన లోకాలకు వెళ్తారు. బ్రహ్మము గురించి చింతన చేసేవారు బ్రహ్మలోకానికి చేరతారు. బ్రహ్మలోకానికి చేరిన వారు బ్రహ్మము ద్వారా బ్రహ్మ విచారణ చేస్తూ చేస్తూ బ్రహ్మంతో తాదాప్యం చెందుతారు. కాలం అయిపోయిన తర్వాత బ్రహ్మలోకం కూడా అలోక్యమైన పరమాత్మతో లీనం అవుతుంది. అదే లోకాలన్నిటికీ అతీతమైన చిదానందమైన జ్యోతిర్మయమైన ధామం. ఇదే శివభక్తులకు కైలాసం, విష్ణు భక్తులకు వైకుంఠం, దేవీ భక్తులకు మణిద్వీపం. ఈ రకంగా క్రమముక్తి ద్వారా ధ్యానులు, యోగులు, జ్ఞానయోగులు, ఉపాసకులు బ్రహ్మలోకం పొందుతారు. సద్యోముక్తులు జ్ఞాన మార్గం ద్వారా బ్రహ్మలోకం పొందుతారు. ఈ రెండు పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఇక్కడ కాలం గురించి వివరిస్తూ పితృలోక పక్షంలో పరిశీలిస్తే పితృదేవతలకి నెలలో పూర్వపక్షం పగలు, ఉత్తరపక్షం రాత్రి, అనగా కృష్ణపక్షం. అదే దేవతల విషయంలో సంవత్సరంలో ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. కానీ బ్రహ్మగారి లెక్కలో సహస్ర యుగ పర్యంతం, అనగా 1000 మహాయుగాలు ఒక పగలు, ఇంకొక 1000 మహాయుగాలు ఒక రాత్రి. మహాయుగం అనగా 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమైనప్పుడు రాత్రి దాచుకున్న అవ్యక్తమైన సృష్టిని మొదలు పెడతాడు. రాత్రి అయినప్పుడు అన్ని ఆయన యందు లీనమవుతున్నాయి. గత యుగాల్లో కర్మబీజాలు మిగిలిన వారు తర్వాత యుగాల్లో సృష్టింపబడుతున్నారు. పరమాత్మ వ్యక్తానికి అవ్యక్తానికి అతీతుడు. ఎక్కడికి చేరితో మళ్లీ వెనక్కి రారో అదే పరమాత్మ పరంధామము. ఏన సర్వమిదం తతం, అనగా ఎవరి చేత ఈ జగత్ అంతా వ్యాపించబడి ఉన్నదో ఆయనే సర్వమునకు ఆధారమైనటువంటి వాడు. జీవన్ముక్తులు ఉన్న చోటే పరమాత్మలో లీనమై వెనక్కి రారు. నిష్కామకర్మయోగులు శాంతి మార్గం ద్వారా క్రమస్థితిని పొందుతారు. దీనినే అచ్చిరాజ మార్గం అంటారు, అనగా శుక్లపక్షము, అగ్ని, జ్యోతి, ఉత్తరాయణము. ఈ మార్గంలో వెళ్లే నిష్కామకర్మయోగులు క్రమంగా ఉత్తమ మార్గాలకు చేరుకుంటారు. ధూమ మార్గం అనగా రాత్రి, పొగ, కృష్ణపక్షము, దక్షిణాయనము. ఈ మార్గంలో వెళ్లే సమకామ కర్మయోగులు చంద్రలోకానికి చేరుకుని మళ్లీ వెనక్కి వస్తారు. పరమాత్మని పొందేవారు ప్రధానంగా మూడు రకాలు ఉంటారు. వారు జ్ఞానభక్తులు, సుఖమహర్షి లాంటి వారు. వీరు జీవన్ముక్తులు, అనన్య భక్తులు, అదుర్లభులు. వీరికి ప్రయాణం అక్కర్లేదు. దేహం చాలించిన తర్వాత ఎక్కడ ఉంటే అక్కడే వారు సర్వవ్యాపకమైన బ్రహ్మములో ఈ శరీరాన్ని విడిచిపెట్టి లీనమైపోతారు. దీనిని సజ్జోముక్తి అంటారు. రెండవ వారు సగుణ బ్రహ్మోపాసకులు. అచంచలమైన అనన్య భక్తితో మనస్సుని ఆయనకు సమర్పించి నిరంతరం ఆయన స్మరణతోనే కాలం గడుపుతూ ఏ కోరిక లేకుండా నిష్కామకర్మ యోగులై ఉంటారు. దేహత్యాగ అనంతరం అన్నిటికీ ఊర్ధ్వమునందు ఉన్న బ్రహ్మలోకములకు వెళ్ళి క్రమంగా పరమాత్మలో లీనమవుతారు. దీనిని క్రమముక్తి అంటారు. మూడవ వారు కర్మఠులు. వీరు ఫలితాన్ని ఆశించిన వారు కాబట్టి ఇంద్రాది లోకములకు చేరి ఆ భోగాలను అనుభవించి మళ్లీ వెనక్కి వస్తారు. మనం అందరం మూడో మార్గంలో ఉన్నవారము. రెండో మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు గురువు గారు. సర్వభూతములు ఎవరి అందు ఇమిడిపోయి ఉన్నాయో, ఎవరు వీటి అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడో ఆ పరమ పురుషుడి అందు అనన్య భక్తిని పొందితే నువ్వు మోక్షాన్ని పొందుతావు. అందరి వాడు ఆయనే, అందని వాడు ఆయనే, దూరంగా ఉన్నవాడు ఆయనే, గమనిస్తే దగ్గర ఉన్నవాడు ఆయనే. సర్వవ్యాపకమై సర్వమై ఉన్న నన్ను అనన్య భక్తితో పట్టుకో అని అంటున్నారు స్వామి. శ్రీకృష్ణ శరణం మమ. అందరికీ ఒక్క ప్రశ్న అండి, కర్మిష్ఠులు ఏ పనులు చేస్తారు? తర్వాత స్పీకర్ వచ్చే లోపలైనా చెప్పవచ్చు, లేదంటే వాట్సాప్లైనా సమాధానం చెప్పవచ్చు. శ్రీకృష్ణ శరణం మమ.
సునీత గారు చాలా చక్కగా చెప్పారండి. మీరు అడిగిన ప్రశ్నకి గ్రూప్ లో ఎటువంటి సమాధానాలు వస్తాయో నేను గ్యాదర్ చేసి మీకు మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు సుభాషిణి గారు వస్తున్నారు. వారు మన గ్రూప్ లో చాలా యాక్టివ్ మెంబర్. మొన్ననే సుభాషిణి గారు భద్రాచలం వెళ్లి రాముల వారి దర్శనం కూడా చక్కగా చేసుకొని వచ్చారు. ఇప్పుడు సుభాషిణి గారు తాను నేర్చుకున్నది నీకు చెప్తారు స్వామి. సుభాషిణి గారు.
సర్వేభ్యో నమస్కార. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం 8వ అధ్యాయం చివరి 3 శ్లోకాలు తెలుసుకుందాం. ఈ మాసం మాఘమాసం. కాలాన్ని నడిపించే కాలస్వరూపుడు సూర్యనారాయణమూర్తి రూపంలో కాలచక్రాన్ని అధిష్ఠించి రథసప్తమి నాడు దర్శనమిచ్చాడు. భీష్మ పితామహుడు పరమాత్మను ఏ విధంగా చేరాలో చెప్పిన పుణ్యమాసం. ఇవాళ మనకి మాఘ పౌర్ణమి. మన అదృష్టం అండి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించానంటే జీవుడు ప్రయాణం కాలం మీద ఆధారపడి ఉంది. పైన శ్లోకంలో జీవుడి యాత్ర గురించి చెప్పారు. అంటే శుక్లపక్షంలో ఉత్తరాయణంలో మరణిస్తే వారు బ్రహ్మ సాక్షాత్కరించుకుంటారు. అంటే దక్షిణాయనంలో గొప్పవారు మరణిస్తే వారికి ఉత్తమగతులు ఉండవా? అది అలా అనుకుంటే మనం పొరపడినట్లే. మహాత్ములు ఎప్పుడు మరణించినా వారికి ఆయన పక్ష తిది వారి అభిమాన దేవతలు రక్షిస్తారు. పుణ్య వారి పుణ్యానుగుణంగా వారి వారి లోకాలను చేరుస్తారు. గురువుగారు పైన చెప్పిన విషయాన్ని ఈ విధంగా వివరించారు. జీవుని యాత్రకు ఉపకరించే ఈ అభిమాన దేవతలను అతివాహికా దేవతలు అంటారు. వాహిక అంటే వెహికల్. మనం గమ్యం చేరడానికి వెహికల్ ఎంత అవసరమో ఈ జీవ ప్రయాణానికి కూడా వాహిక అంతే అవసరం. జీవ ప్రయాణం అంటే మనకి భయం, కన్ఫ్యూజన్. కానీ గురువుగారు జీవుడు 2 మార్గాల్లో ప్రయాణిస్తాడు అని చెప్పారు. అది దేవయానం, 2వది పితృయానం. 3వ మార్గం గురించి గురువుగారు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఎందుకంటే ఈ మార్గంలో ఈడ్చుకుపోబడతారట. దేవయానం ప్రయాణించే జీవులు బ్రహ్మవేత్తలు. అంటే పరబ్రహ్మ తప్ప వేరేమీ కోరరు. వారు నిత్యం భగవత్ అనుసంధానమే ఉంటారు. ప్రహ్లాదులు లాంటి వారు. పితృయానం అంటే పొగతో కూడిన అగ్ని. రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనంలో మరణిస్తే వారి పుణ్యాన్ని బట్టి వారు చంద్రలోకాలు అంటే స్వర్గాది లోకాలు చేరుకుంటారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు సదాచార సంపన్నులు. ధర్మంగా నడుస్తూ సకామ భక్తితో వారి కోరికలు తీర్చుకుంటూ పుణ్యకర్మలను ఆచరిస్తారు. వీరు కూడా చాలా గొప్పవారు. ధూమం అంటే పొగ. అగ్ని ఉంటేనే పొగ వస్తుంది. యజ్ఞాలు పూజలు సకామంగా అంటే కోరికలు తీర్చుకోవడానికి చేస్తే మనం జ్యోతి స్వరూపుణ్ణి ఎప్పుడు చూస్తాం? అలా అని వైదిక కర్మలు నిరసించడం కాదండి. ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యాలి. రామాయణంలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసినప్పుడు రామార్థం వానరార్థం చ అని అంటాడు. ఆయనకి ఎటువంటి ఫలాపేక్ష లేదు. మనం ఆ స్థితికి వెళ్ళాలంటే అంత సులభం కాదు. అందుకోసమని మన కర్మలను పాపక్షయం కోసం భగవంతుని పొందటానికి చెయ్యాలి. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ ఇస్తారు. తిరగలి విసరాలి అంటే దాని పిడి గట్టిగా పట్టుకోవాలి. అంటే భగవన్నామం అనే పిడిని పట్టుకుని కర్మలు అనే దినుసులను విసరాలి. అంటే ఒక చేతిలో భగవంతుడి మీద అనన్య భక్తితో ఆయన పాదాలు పట్టుకుని మరొక చేతిలో కర్మలు చేస్తే మన ధూమ మార్గంలో మార్గంలో స్వర్గాది లోకాలను చేరి పుణ్యం క్షీణించాక ఉత్తమ జన్మలు పొందుతాం. అయితే పెద్దలు సుందరకాండలో ఒక ఉదాహరణ చెప్తారు. అశోకవన బంధనం పాపక్షయంగాను మధువన బంధనం పుణ్యకర్మ క్షయంగాను వివరిస్తారు. 2 కర్మలు క్షయమైతే గాని మనకి భగవద్ దర్శనం జరగదు. రామచంద్రమూర్తి ఆలింగనం హనుమంతుడికి పొందాడు ఆ 2 కర్మలు క్షయమయ్యాక. ఇదే విషయాన్ని గీతాచార్యుడు పైన చెప్పిన 2 మార్గాల్లో బోధించి యోగి ఎటువంటి మాయలోనూ పడకుండా అన్నిటికీ సాక్షీభూతంగా ఉండి దివ్యత్వాన్ని దర్శిస్తాడు అని చెప్పాడు. చివరి శ్లోకంలో గురువుగారు మనం చేసే పుణ్యాలు తపస్సులు యజ్ఞాల వల్ల వచ్చే ఫలాన్ని యోగి అధిగమించి అనంత దివ్యత్వాన్ని పొందుతాడు అని చెప్పాడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తాడు అని చెప్పాడు. మనం కూడా సకర్మ కర్మ నుండి నిష్కామ కర్మ మార్గంలో ప్రయాణిస్తే ఏదో ఒక రోజున ఈశ్వర దర్శనం లభిస్తుంది. అందుకు గాను ప్రతి పనిలో భగవద్ దర్శనం చేస్తూ అత్యున్నత స్థానాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. నీ పాదకముల చేయవు నీ పాదార్థకముల తోడి చెయ్యము నితాంతాపార భూతదయయు తాపస మందార నాకు దయచేయగదే అని జగద్గురువుని ప్రార్థిస్తాం. పైన చెప్పిన ఉదాహరణలు ఏవైనా తప్పులుంటే పెద్ద మనసుతో నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. స్వస్తి.
సుభాషిణి గారు చాలా చక్కగా చెప్పారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో లలితమ్మ అక్కడ చదివినప్పుడు సద్గతి ప్రద అన్న నామం కూడా గుర్తుకు వస్తున్నది. ఇప్పుడు నేను కాలిఫోర్నియా నుంచి నేను కంటిన్యూ చేసేస్తానండి. ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి హరి గారు వస్తున్నారు. బొమ్మలతో భగవద్గీత చేస్తే బాగుంటుంది అని మొన్ననే అన్నారు గ్రూప్ లో. చాలా మంచి ఆలోచనది. అలానే మన గ్రూప్ లో ఎన్నో విషయాలలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు హరి గారు తను నేర్చుకున్నది మీకు అందరికీ చెప్తారు. హరి గారు.
హరి ఓం. సర్వేభ్యః నమస్కారః. నవమోధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగాన్ని సప్తమోధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం యొక్క కొనసాగింపుగా తెలిపారు గురుదేవులు. 9వ అధ్యాయం అందలి మొదటి శ్లోకంలో ప్రవేశిద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ: ఇదం తు మే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే సుభాత్. కృష్ణ పరమాత్మ మొదటి పాదంలో ఇదం తు మే గుహ్యతమం అన్నారు. గుహ్యతమం అంటే రహస్యాతి రహస్యం. కనిపించే ఇంద్రియాల కన్నా ప్రాణం రహస్యం, ప్రాణం కంటే బుద్ధి రహస్యం, వాటన్నింటికంటే రహస్యమైనది పరతత్వం. కనుకనే బ్రహ్మ విద్య గుహ్యతమం అనబడుతుంది. ఇక 2వ పాదంలో ప్రవక్షా మనసూయవే అన్నారు. ఆధ్యాత్మ విద్య అసలు అర్హత అనసూయ లక్షణం. ఇది బ్రహ్మ విద్య యొక్క మొదటి అంగాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మ విద్యకు 4 ప్రధాన అంగాలు: 1 అధికారి, 2 విషయం, 3 ప్రయోజనం, 4 సంబంధం. ఈ 4 అంగాల్ని ఈ శ్లోకంలో ఎలా గుప్తంగా పొందుపరిచారో మనం పరిశీలిద్దాం. అసూయ లేకపోవడమే అనసూయ లక్షణం, అదే అధికారి, బ్రహ్మ విద్యకు అర్హత. మనస్సుని ప్రతికూల అనుకూల రాగద్వేష వంటి ద్వంద్వములతో బహిర్ముఖ ప్రవృత్తి చేయడం ద్వారా అసూయ ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం అంతర్ముఖ ప్రవృత్తి, అందరియందు పరమాత్మను దర్శించడం. అనసూయ అనగానే రామాయణ ఇతిహాసం అందలి సాత్వీమణి అనసూయాదేవి గుర్తుకు వస్తుంది. అత్రి అనసూయాదేవుల కుమారుడే దత్తాత్రేయుడు. ఆయన జ్ఞానానికి సంకేతం. అంటే అనసూయ ఉన్నవారికే జ్ఞానం పుడుతుంది. అనసూయాదేవి యొక్క భర్త అత్రి. త్రి అంటే 3, అత్రి అంటే త్రిగుణ వికారాలు లేనివాడు. అట్టి సాధకుడే అనసూయ స్థితిలో ఉండగలడు. అట్టి అత్రి అనసూయులకే జ్ఞానస్వరూపుడైన నారాయణుడు దత్తుడుగా అవుతాడు. దత్త అంటే తనకు తాను ఇచ్చుకున్నవాడు అని, అదే ఆత్మప్రాప్తి అని తెలిపారు. ఇక బ్రహ్మ విద్యను తెలిపే 4 అంగాల్లో 2వది జ్ఞాన విజ్ఞాన సహితం అని కృష్ణ పరమాత్మ ఇందల విషయాన్ని తెలిపారు. మరి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. బ్రహ్మ విద్యను తెలిపే 4 అంగాల్లో 3వది ప్రయోజనం. ఈ రాజవిద్య రాజగోష యోగం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మోక్షసే అశుభాత్ అని కృష్ణ భగవానుడు తెలిపారు. జనన మరణ చక్రమే అశుభం, ఈ చక్రం నుంచి విముక్తే మోక్షం, అదే శుభం, అదే ప్రయోజనం. ఇక 4వ అంగం సంబంధం, అంటే అధికారి విషయ ప్రయోజనాల సంబంధం. అనసూయాపరుడైన సాధకుడు మోక్షార్థం జ్ఞాన విజ్ఞానం పొందడమే సంబంధం. ఇదం అద్భుత సమన్వయం ప్రవక్షానం సమన్వయ సరస్వతి గురుదేవస్య పాదారవిందం నమామి. స్వస్తి. హరి ఓం.
కృష్ణయ్య, హరిగారు కూడా చివరిలో సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ వినడం వలన అశుభం పోతుందని స్పష్టం చేశావు స్వామి. ఏతదృశం దివ్య భాషణం ఆకర్ణయేన వయం అశుభాత్ ముక్తి ప్రాప్తయా మహత్ తదా పాపాత్ ముక్తి ప్రాప్తయా మహత్. ఇప్పుడు మారుతి కుమారి గారు వస్తున్నారు. మన శరీరంలో ప్రతి ఎముకలోనూ శ్రీచక్రం ఉంది అని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గత 7 లలిత జరుగుతున్నప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పేవారు. ఇప్పుడు తను నేర్చుకున్నది నీకు చెప్తారు స్వామి. మారుతి కుమారి గారు.
సర్వేభ్యో మమ నమస్కార. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణమమ. ఇక్కడ నుండి స్వామి చెప్తున్న అనన్య భక్తి యోగ ప్రస్తావన కనపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడికి, నన్ను పొందటానికి అసలైన మార్గము ఉపాసనా మార్గము, ఇదే బ్రహ్మ విద్య. ఇది జ్ఞాన విజ్ఞాన సహితమైనది. విద్యల్లోకెల్లా గొప్ప విద్య ఇది. అందుకే ఇది రాజవిద్య. ఈ బ్రహ్మ విద్య గుప్త విద్య. అందువల్లనే ఇది రాజవిద్య రాజగుహ్య. ఈ విద్య పొందటానికి కావలసిన అర్హతలు అసూయ లేకుండా ఉండటము, శ్రద్ధ కలిగి ఉండటం, ఉపాసించవలసిన వస్తువు నా నిరాకార నిరంజన పరతత్వం. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. అవ్యక్తమూర్తి అయిన నా చేత ఈ జగత్తు వ్యాపించబడి ఉన్నది. నా యందు సర్వభూతాలు ఉన్నాయి, కానీ వాటి యందు నేను లేను. పరమాత్మ అయిన నేను ఈ జగత్తుకు ఆధారం, కానీ పరమాత్మ అయిన నాకు ఈ జగత్తు ఆధారం కాదు. నేను సమస్త భూతాలకు ఆధారమే కాని వాని కర్మలకు కారణభూతుణ్ణి కాదు, వాడి గతులకు కర్తను కాదు. ఇది ఎలా సాధ్యము అని అంటే, ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు. ఇదే సాంద్ర బ్రహ్మ విద్య. తత్వ విచారణ చేయగా చేయగా మనకి అర్థమవుతుంది ఈ విద్య. ఏకాగ్రతతో చేయాలి. సృష్టి భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ భిన్న జగత్ అంతా పరమాత్మ యందు కల్పితమే తప్ప వాస్తవంగా లేదు. అదే రజుసర్ప భ్రాంతి. చీకటిలో త్రాడును చూసి పాము అని భ్రాంతి చెంది భయపడతాం. అది ఎప్పటి వరకు? వెలుగు లేనంత వరకు. అలాగే పరమాత్మ తత్వజ్ఞానం రానంత వరకు ఈ ప్రకృతిలో ఉన్న ఉపాధులన్నీ భిన్వత్వంలో నిరాకారము, నిర్వికారమై, అంతర్లీనమై, అవ్యక్తమై, సర్వవ్యాపి అయి, సర్వభూతాలకు ఆధారమై ఉన్న ఏకత్వమైన నా చైతన్యం, అదే పరమాత్మ తత్వం అని మనం మీరు గుర్తించలేదు, చెప్పినా నమ్మరు. ఇంద్రజాలాన్ని చూసే అది నిజమే అని భ్రాంతిలో ఉంటారు. అదే మాయ. ఈ మాయ ఆయన దగ్గర ఉంటే విద్య, పరమేశ్వరుని దగ్గర ఉంటే విద్య, మన దగ్గర ఉంటే అవిద్య. ఈ మాయకు లోబడటం వల్లనే మనం ఈ రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు మొదలైన మోహాలకు లోబడుతున్నాము. ఈ మాయను అధిగమించి పరమాత్మ స్వరూపమైన ఏకత్వమైన చైతన్యాన్ని మనం అనుభూతి పొందినప్పుడు ఆ పరమాత్మలో తాతాత్మ్యం పొందుతాం. దర్శించే స్థితి వచ్చే వరకు భావించే స్థితిలో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సృష్టిలో ఏది చూసినా అందులో ఉన్నది ఆ పరమాత్మే అని స్ఫురించాలి. ఏ ఉపాధుల్లో అయినా అవ్యక్తంగా అంతర్లీనమై ఉన్నది భగవత్ తత్వం అని తెలుసుకోవాలి. అదే భావనతో ఉండాలి. ఇది అర్థం చేసుకోవటానికే వేదాంత పరిభాషలో 5 తత్వాలు చెప్పారు. అవే అస్థి, భాతి, ప్రియం, రూపము, నామము. ఈ జగత్తులో నామము రూపముల వల్లనే వ్యత్యాసం ఏర్పడుతూ ఉన్నది. ఈ వ్యత్యాసమునకు చైతన్యం ఆధారమై ఉన్నది. ఉన్నది అనే పదానికి సంస్కృతంలో అస్థి అని అంటారు. ఉన్నది అనే పదంలోనే ఉన్నాను అనే స్ఫురణ వస్తుంది. అదే భాతి. అస్థిలోనే భాతి ఉన్నది. దీనినే సత్తు చిత్తు అంటారు. ఈ అస్థి భాతి ఉంటేనే మనకు ప్రియం. ఈ ఇష్టాన్నే ఆనందం అని అంటాము. అదే తురియం. ఆనందమే నీ స్వరూపం. నా ప్రతి ఉపాధిని నామము రూపంతో చూస్తే భేదము, అస్థి భాతి ప్రియంతో చూస్తే ఈశ్వర ప్రమాణమైన ఏకత్వము కనిపిస్తుంది. ఈ నామరూపాలు మాయ. ఇదే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానము. ఆకాశమునందు సర్వత్రా వాయు వ్యాపించి ఉన్నట్లే నేను సృష్టించిన సర్వభూతాలు నాయందు స్థిరమై ఉన్నాయి. అవి నాయందే కలుగుతూ పెరుగుతూ నాయందే లీనమవుతున్నాయి. నా ప్రకృతిని నా వశంలో ఉంచుకొని ఈ సమస్త భూతాలను మాటి మాటికి వాళ్ల కర్మానుసారాన్ని బట్టి సృజిస్తూ ఉంటాను. చక్రంలోని ఇరుసు లాంటి వాడను నేను. స్థిరంగా ఉంటాను. ఇంద్రియ మోహంలో పడకుండా, మాయలో ఉండకుండా నా ప్రకృతిలో ఉన్న ఏకత్వమైన చైతన్యాన్ని, అదే నాదైన పరమాత్మ తత్వాన్ని గుర్తించి దాన్ని ఎల్లప్పుడూ భావిస్తూ నన్ను దర్శించి నా నేను సృష్టించిన ప్రకృతిని పట్టుకోకుండా దానిని సృష్టించిన నా చేయి పట్టుకో అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు మనం భగవద్గీతలో వచ్చిన కొన్ని పదాలు పుష్యగారి లలిత నామాలతో అనుసంధానం చేస్తారు. పరమేశ్వరుని దగ్గర ఉంటే విద్య, మన దగ్గర ఉంటే అవిద్య అని కదా చెప్పింది. లలితలో ఏ నామం దగ్గర గురువు గారు చెప్పారు ఇది పుష్య?
కామకళ రూప.
ఓ, ఎంత బాగా చెప్పారండి. నామము రూపము లేకపోయినా అస్థి భాతి ప్రియము ఉంటుంది. ఇది లలితలో ఏ నామం దగ్గర చెప్పారండి?
అస్థి భాతి గురించి లలితలో గురువు గారు చాలా చోట్ల చెప్పారు, కానీ పర్టికులర్ గా ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాగర్ధ వివసం పుక్తవ్ అని ఆ డీటెయిల్ గా కాళిదాస్ మహాకవి గారు చెప్తూ సద్గతి ప్రద నామం దగ్గర చెప్పారు గురువు గారు.
చాలా సంతోషం అండి. ప్రకృతి నా వశంలో ఉంచుకొని సృష్టిని నడిపిస్తూ ఉంటాను. చక్రంలో పడి అందరూ తిరుగుతూ ఉంటారు. నన్ను పట్టుకున్న వారు తిరగరు. ఇది ఏ నామం దగ్గర చెప్పారమ్మా?
మహామాయ ఆ నామం దగ్గర చెప్పారు.
చాలా ధన్యవాదాలండి మా అందరికి లలిత నామాన్ని మళ్ళీ గుర్తు తెచ్చినందుకు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీ గురుభ్యో నమ.
లలిత సహస్రనామం తదా భగవద్గీత సమానమస్తి ఇది గురువు గారు స్పష్ట కృతవాన్. భగవద్గీత వింటున్నంతసేపు లలిత వింటున్నట్టే ఉంటుంది. లలిత అనగానే మొన్ననే ఉషారాణి గారు వేసిన శ్యామలాదేవి బొమ్మ మీకు అందరికీ గుర్తొస్తుంది కదా. ఎంత బాగా వేశారు. లలితమ్మ బుక్ ఎప్పుడు వస్తుందా, మిలిన బొమ్మలన్నీ ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఇందాక వాళ్ళ అమ్మాయి సింధు స్వాగతం చెప్తూ పాట కూడా పాడింది. ఇప్పుడు ఉషారాణి గారు తాను నేర్చుకున్నది ఇందుకు చెప్తారు స్వామి. ఉషారాణి గారు
శ్రీ గురుభ్యో నమః శ్రీకృష్ణ శరణం మమ. ఇదానీం అహం ఏకాదశ శ్లోకతః సప్తదశ శ్లోక పర్యంతం వదామి. అవజానంతి మా మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. పరమాత్మ పరమభావమును తెలుసుకోలేని మూఢులు సర్వప్రాణులకు ప్రభువైన స్వామి లోక కళ్యాణమునకై అవతారమును ఎత్తిన కారణమున సామాన్య మానవుగా భావించి తక్కువగా ఊహిస్తున్నారు. పరమాత్మ అవతరించిన మాత్రమున పరిమితిలోనే ఇమిడిపోయాడని అనుకుంటారు అందరూ. పిల్లవాడి వచ్చినప్పుడు తల్లి మెట్లు దిగి ఎలా వచ్చిందో అలా వ్యక్త జగత్తే నిత్యమని కొట్టుకుపోతున్న అందరినీ అనుగ్రహించటానికి అవ్యక్తుడైన ఆయన కూడా వ్యక్తమై మన కోసం దిగి వచ్చాడు. దిగిరావటాన్ని అవతరించడం అంటారు. మోఘాశ మోఘ కర్మణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీంశితాః. వ్యక్తములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిర్లిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయిస్తున్నారు. మోఘాష అంటే వ్యర్థమైన కోరికలు కలిగిన వారు. మోఘ కర్మాణం అంటే కోరికలు వ్యర్థమైనప్పుడు చేసే పనులు కూడా వ్యర్థములు. కర్మ చేయడానికి ప్రేరేపించే వివేకం కూడా వ్యర్థమవుతుంది. ప్రకృతిలో మూడు లక్షణములు. వీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వీరు రాక్షసి ఆసురి మోహిని. రాక్షసి ప్రకృతి అంటే తనకు ప్రయోజనం లేకపోయినా హింసించే స్వభావం. ఇక ఆసురి ప్రకృతి అసుసు రమంతే ఇది ఆసురీహి అన్నారు. అంటే ప్రాణములు నిత్యములు అనుకుని ఈ ప్రాణముల చేత నిత్యం పనిచేసే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితం అనుకుంటూ వాటిని సుఖపెట్టడానికి అవతల వారిని హింసించడానికైనా సిద్ధపడే ప్రకృతి ఆసురి ప్రకృతి. వీరు తన స్వార్థం కోసం హింసిస్తాడు. ఇక మోహిని ప్రకృతి మోహిని పిశాచం పడితే తర్కాలు పనిచేయవు, యుక్తి పనిచేయదు, ధర్మాధర్మ విచక్షణ పనిచేయదు. దీని గురించి చెప్తూ గురువు గారు మార్కండే పురాణంలో ఒక కథ చెప్పారు. ఒక వైశ్యుని వారి ఇంట్లో వారందరూ వెళ్లగొట్టారు. ఇంతగా వెళ్లగొట్టినా వారి ఇంట్లో వారిని తలుచుకోవటం పాపమైన మోహం చేత వారి క్షేమం కోసమే చింతిస్తూ ఉన్నాడు. దీనినే మోహం అంటారు. ఎన్ని చెప్పినా అది వదలదు. ఆ సూర్య ప్రకృతి ఉన్న వాడిలో మోహిని ప్రకృతి చేరుతుంది. ఈ మూడు ప్రకృతులు ఉన్నవారు భగవంతుని తెలుసుకోలేరు. ఈ మూడింటితో చేసే వాటినే పాపములు అంటారు. ఈ పాపము అంటున్న వాడికి పరమాత్మ దొరకడు. పాపాన్ని పుణ్యకర్మలచే తొలగించుకోవాలి. గంగా స్నానాదులు క్షేత్ర పర్యటనలు ఇవన్నీ చిత్తశుద్ధిని ఇస్తాయి. విచారణ చేస్తూ భగవంతుని కీర్తించాలి, అర్చించాలి, ధ్యానించాలి. ఇవన్నీ పుణ్యకర్మలే. సమయం వ్యర్థం చేయకుండా దేనితో ఒకదానితో భగవంతుని ఆరాధించాలి. ఆ పుణ్య విశేషం చేత పాపాన్ని తొలగించి మన బుద్ధికి ఏమి చేయాలో తెలుస్తుంది. ఏతాని శ్లోకాన్ని శ్రీకృష్ణ సత్వం సూచయంతి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కొందరు దైవీ ప్రకృతి చేత పరమాత్మని పట్టుకుని ఉన్నారు. ఇక్కడ అనన్య భక్తి చాలా ముఖ్యం. దీన్ని వివరిస్తూ నారదుల వారు ఇతర ఆశ్రమములను విడిచిపెట్టుటే అనన్యత అన్నారు. పరమాత్మ తత్వం శరీరమందు భాషిస్తుంది. ఆత్మ లేకపోతే శరీర నిర్మాణము లేదు, శరీర చలనము లేదు. శరీరమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఆసురి రాక్షసి మోహిని ప్రకృతుల చేత ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. తద్వారా దేహమే నేననుకునే భ్రాంతి ఉంది. బంధాలలో పడి మోహంలో చిక్కుకుని నీ యందు వ్యాపించిన ఈశ్వర చైతన్యాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. ఇలా తెలుసుకోలేని వారందరూ అసురులు, మూఢులు, రాక్షసులు, మోహితులు. దైవీ ప్రకృతి కలిగిన మహాత్ములు మాత్రమే వారి యందు భాషించే నా చైతన్యాన్ని చూసి అనన్య చిత్తంతో ఉంటారు. అనన్యము అంటే తాను ఈశ్వర చైతన్యము వేరు కాదు అని తాదాత్మ స్థితిలో ఉంటారు. తతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. దృఢవ్రతులైన భక్తులు నామగుణములను నిరంతరము కీర్తనలచే కీర్తిస్తారు. పరమాత్మను చేరుటకు ప్రయత్నిస్తారు. సర్వదా ఆయన ధ్యానమునందే నిమగ్నులవుతారు. అనన్య భక్తితో ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. భగవంతుని యొక్క రూప గుణ మహిమ తత్వ లీలా వైభవాలు నిరంతరం మననం చేసుకునే దానిని కీర్తన అంటారు. భగవదను భూతితో పలికేదే కీర్తన. నిరంతరం ఆయన్ని కీర్తించేవారు దృఢవ్రతుడు. ప్రహ్లాదుడు, నచికేతుడు వీళ్ళందరూ దృఢవ్రత. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. కొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైనా నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అభేద భావంతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపంలో ఉండే విరాట్ రూపాన్ని పృథక్ భావంతో ఆరాధిస్తూ ఉంటారు. కొందరు జ్ఞాన యజ్ఞముతో యజ్ఞం చేస్తారు. అంతా పరమాత్మయే అనే విచారణ స్థాయిలో జ్ఞానం ఒకటి, అంతా పరమాత్మయే అనే అనుభవ స్థాయిలో జ్ఞానం ఒకటి. ఇక్కడ విచారణ స్థాయిలో జ్ఞానం చెబుతున్నారు. ఎలాగైతే హంస పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుందో ఈ జగత్తులో నామరూపాలను ఉపసంహరించి అస్థి భాతి ప్రియమైన పరమాత్మ తత్వాన్ని విచారణ చేస్తూ వారు యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో యూపస్తంభం ఉండి పశువుని ఎలా ఖండిస్తారో అలాగే ఇక్కడ స్థిరమైన చిత్తమే యూపస్తంభం, అజ్ఞానమే పశువు. వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి రగిన విచారణను అగ్నిలో పడేయమన్నారు. అప్పుడు యజ్ఞఫలం దక్కుతుంది. శివోహం అహం బ్రహ్మాస్మి భావంతో కొందరు ఉపాసిస్తారు. పరమాత్మ వేరు, ఆయనకు నేను దాసుని అని ఉపాసించే వారు ఉంటారు. భగవంతుణ్ణి అనన్య చేతస్సుతో పట్టుకుని అది ఇది కాకుండా నువ్వే కావాలని పట్టుకుంటే నేను తప్పకుండా అనుగ్రహిస్తానన్నారు స్వామి. ఇక్కడ 16-19 వరకు నిత్యపారాయణ శ్లోకాలను గురువుగారు చెప్పారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. క్రతువును యజ్ఞమును స్వదహ్యును ఔషధులు నేనే అన్నారు స్వామి. మంత్రమును మృతమును అగ్నిని హోమ రూపక్రియయును నేనే అన్నారు పరమాత్మ. నారాయణ యజ్ఞస్వరూపంగా వర్ణించారు. యజ్ఞస్వరూపుడు ఆయనే అని తెలిసి ఆయన్ని ఎవరు నమస్కరిస్తున్నారో వారికి సర్వ యజ్ఞ ఫలితములు పొందుతున్నారు. క్రతువు యజ్ఞము మంత్రము ఔషధము ఆజ్యము అగ్ని హుతం ఇవన్నీ పదార్థములు వేరువేరుగా కనిపిస్తున్నాయి. వేరువేరుగా ఉన్న అన్నిట్లో ఒకటిగా ఉన్నది అహం. అహం అంటే అంతర్యామి. అహం వలన అంతర్యామి వలనే కలుగుతున్నది. అంతర్యామి స్వరూపుడుగా ఎవరు భగవానిని ఆరాధిస్తున్నారో వారు అనన్య భక్తులు. తామహమస్య జగత మాతా ధాత పితామహః వేద్యం పవిత్రమోంకార దుక్సామ యజురేవ చ. ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే అన్నారు స్వామి. తల్లియును తండ్రిను తాతయ్యను నేనే అన్నారు. తెలుసుకున్న తగిన వాడును నేనే, పవిత్రుడును ఓంకారమును రుక్సామ యజుర్వేదములను నేనే అన్నారు స్వామి. కారణమనే భావం 3 విధాలుగా ఉంటుంది. పిత మాత ధాత పితామహ ఈ 4 ఒకే కారణ భావాన్ని వస్తున్నాయి. మన జన్మకు కారణం మాతృభావన పితృభావన, అలాగే విశ్వమంతటికి మాతృపితృభావన ఆ భగవంతుడే. దాత అంటే పోషకుడు. పితామహ శబ్దం సనాతనుడు, అనాది, పురాతనుడు అనే విషయాన్ని చెప్తుంది. పరమాత్మ పవిత్రుడు. ఆయన రూపం నామం పవిత్రం. ఆయన్ని అనుష్ఠించిన వారు కూడా పవిత్రులవుతున్నారు. పవిత్రుడు అంటే మంగళుడు, దోషరహితుడు అని అర్థం. స్వస్తి, ధన్యవాద. చరణారవిందార్పణమస్తు.
ఉషారాణి గారు కూడా ఎంత బాగా చెప్పారు. మనలో ఉన్న ఆసురి మోహిని లక్షణాల గురించి స్పష్టంగా చెప్పారు. ఆసురి మోహిని అంటే మనం ఎక్కడో టెర్రరిస్ట్లో అలా అనేసుకుంటాం, కానీ ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం వాల్మార్ట్కి లేదా కాస్ట్కు గ్రోసరీ షాప్స్కి వెళ్ళినప్పుడు మనమే అన్ని 10-10 వేసేసుకునే వాళ్ళం. ఇంకోళ్ళ గురించి ఆలోచించకుండా మన స్వార్థం కోసం మళ్ళీ మనకు దొరుకుతుందో దొరకదో అని ఆసురి లక్షణం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. కాకపోతే మనం మన లోపల చూసుకోం కాబట్టి మనకు కనిపించదు. ఇప్పుడు మన ఆఖరి వక్త భారత్ నుంచి హరిప్రసాద్ గారు. వీరు కేవలం 6 సంవత్సరాలలో 40 ప్రవచనాలు విని నోట్స్ రాసుకున్నారు. 200 మహాకవుల పద్యాలు వచ్చు. గురువు గారు ఏం మాట్లాడినా వెంటనే దానికి సంబంధించిన పద్యం హరిగారి నోటికిలా వచ్చేస్తుంది. ఇప్పుడు హరిగారు తను నేర్చుకున్నది నీకు చెప్తారు స్వామి. హరిగారు,
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. హరి ఓం. తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. 16 నుండి 19 వరకు రోజు ఒకసారి చదువుకుని భావన చేయండి అని చెప్పారు గురువుగారు. చదవడం అంటే టగటగటగా చదివేయడం కాదు, భావించండి. భావిస్తే భగవంతుడు మీ ముందు ఉంటాడు. భావగ్రాహి జనార్దన భవానీ భావనాగమ్య. ఈ శ్లోకంలో గతిహి అన్నారు. గతి అంటే దిక్కు, చేరే చోటు. ఏ గతి? ముక్తానాం పరమాగతిహి అని. జ్ఞానులు భక్తులు దేనిని చేరుతున్నారో అది ఆయన. అంటే ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు, గమ్యమైన వాడు అని గతి శబ్దానికి అర్థం. భర్త భరించువాడు. భర్త ప్రకృతి బద్ధులైన జీవులు అస్వతంత్రులు కాబట్టి వీరు భార్యలు, భగవంతుడు భర్త. సర్వ జగత్తును భరించేది ఆయనే కదా. ప్రభుహు అంటే ఏలుకునేవాడు, జగత్తును ఏలుకునేవాడు. సాక్షి అంటే అర్థం ఏమిటి? చూస్తూ ఉంటాడు దేనికి అంటకుండా అని అర్థం చేసుకుంటే పొరపాటే. ఒక విధంగా అది నిజం. ఇంత జగత్తుని తన శక్తితో నడుపుతూ చూస్తూ ఉంటాడు. చూడటమే ఆయన పని. కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా సంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకునంటారు పోతన గారు భాగవతంలో. సమ్యక్ ఈక్షణ శక్తి కలవాడు సాక్షి. అంటే సమగ్ర దర్శన శక్తి కలవాడు. తర్వాత నివాస అంటే సొంత ఇల్లు. సత్పురుషులు మాత్రమే తమ ఇల్లు గుర్తించగలరు. సృష్టిలో తన ఇల్లు తాను మర్చిపోయిన వారు జ్ఞాని మన దృష్టిలో ఎంత పిచ్చివారో, తన ఇల్లు అయిన పరమాత్మను మర్చిపోయిన వాడు జ్ఞాని దృష్టిలో అంత పిచ్చివాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రేయశ్చైవ యశశ్చైక భాజనం అంటుంది రామాయణంలో తార వాలితో మాట్లాడుతూ. సత్పురుషులకు రాముడు నివాస వృక్షం అయ్యా అని చెప్తుంది. శరణం అంటే దిక్కైన వాడు. సుహృత్ అంటే స్నేహితుడు, మంచి మనస్సు కలవాడు. సృష్టిలో అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. పరమాత్మయే అందరికీ నిజమైన ఫ్రెండ్. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి అంటారు భగవానుడే. తర్వాత ప్రభవ అంటే సృష్టించేవాడిని నేను, ప్రళయ అంటే లయం చేసేవాడిని, స్థానం అంటే ఆధారమైన వాడిని, నిదానం అంటే అన్నిటికీ నిధి. సర్వ సంపదలు ఆయన దగ్గర తరగకుండా ఉన్నాయి, తరగని ఘని ఆయన. పరమయోగులకు భాగ్య నిధానము, అరయ్య బ్రహ్మాదులకు ఐశ్వర్యము అంటారు అన్నమయ్య. ఆయన నిధి అని తెలుసుకున్నవాడు దిక్కుమాల నిధుల కోసం పరిగెత్తడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పలుకుము మనస అంటారు త్యాగరాజ స్వామి వారు. కాబట్టి నిధి స్వామి. బీజం అవ్యయం అంటారు. బీజం అంటే విత్తనము, అవ్యయం అంటే తరగని బీజము అని. సర్వ జగత్ వృక్షానికి ఆయన తరగని బీజం అని చెప్తున్నారు. స్వామిని ఆధారం చేసుకుని సర్వ జగత్తు వ్యక్తమవుతున్నది, మళ్ళీ లీనమవుతుంది అని వివరిస్తూ, తపామ్యహమహం వర్షం నిగృహ్నామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహం అర్జున అంటున్నారు. అర్జున, తపింపు చేయువాడిని నేను, వర్షించు వాడిని నేను, నిగ్రహించు వాడిని నేను, తిరిగి సృజించు వాడిని నేను అని చెప్తున్నారు. ఇక్కడ ఆదిత్య రూపుడి స్వామి చేసే పని అంతా చెప్తున్నారు. రాబోయే విభూతి యోగం యొక్క సంక్షేప రూపం ఇక్కడ వస్తుంది. పాండవ మధ్యమ అమృతము నేనే, మృత్యువు నేనే, సత్తు నేనే, అసత్తు నేనే అని చెప్తున్నారు. ఇక్కడ అమృతము అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. అమృతం అంటే ఉన్నది అనే అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. అంటే ఈ లోకము, శరీరము, బ్రతుకు, ఈ జగత్ ఉండడమే అమృతము, ఈ జగత్తు లయించడమే మృత్యువు. మృత్యువు భగవంతుడు అంటే భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పినట్లు. మృత్యువు నా విభూతి అంటూ భగవంతుడే 10వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. కాబట్టి పాదధనం వదిలించి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కలకల్లాడించే దివ్యశిల్పి మృత్యువు. మృత్యువే లేకపోతే ప్రపంచం పెద్ద బీభత్సం అయిపోయేది. తర్వాత సత్తు నేనే, అసత్తు నేనే అంటున్నారు భగవానుడు. సత్తు అంటే వ్యక్తమయ్యేది అంటే జగత్తు, అసత్ అంటే వ్యక్తము కానిది ప్రకృతి అని. కాబట్టి భగవంతుని గురించి ఇంతకు మించి నిర్వచనాలు వేరొక చోట దొరకవు. ఇంతకు తప్ప భగవత్ తత్వం మరొకటి లేదు లేదు లేదని చెప్పారు గురువుగారు. ఇలాంటి నన్ను తెలుసుకోలేక కొంతమంది విశాల భావం లేక పరమాత్మ వేరు దేవతలు వేరే భిన్న దృష్టి అవలంబించి అజ్ఞానులై యజ్ఞాలు చేసేవారి ప్రక్రియను ఫలసహితంగా 2 శ్లోకాల్లో చెబుతున్నాడు. భగవంతుడు వారిని నిందించుట కాదు, దయతో ఆవేదనతో చెప్తున్నాడు. త్రైవిద్య మాం సోమపాహ పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్య మాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ అని. త్రైవిద్య అంటే వేద విద్య, వేదమునకు త్రయి అని పేరు. ఋగ్యజస్సామములనే 3 మంత్రములతో 4 వేదాలు ఉంటాయి కనుక వేదమునకు త్రయి అని పేరు. అలా ఋగ్యజస్సామ వేదముల చే ప్రోక్తములైన సకామ కర్మలను ఆచరించు వారు, సోమపాహ అంటే సోమరసపానం చేయువారు, యజ్ఞముల ద్వారా వారి పాపములను ప్రక్షాళన చేసుకుని స్వర్గాది లోకాలను పొందుతున్నారు. అక్కడ మానవ లోకంలో దుర్లభాలైన దేవభోగాలను అనుభవిస్తారు. పార్థ, వారు ఆ విశాలమైన స్వర్గలోక భోగాలు అనుభవించి పుణ్యం క్షయించగా మళ్ళీ క్షణే పుణ్యే మర్త్యలోకం విశంతి మానవ లోకంలో జన్మిస్తారు. ఈ జనన మరణ రూప సంసారం నుండి వీళ్ళు బయటపడలేరు. వారికి కర్మలు, కర్మ ఫలాలు, కర్మ విధానాలు వాటి మీద దృష్టి తప్ప సర్వము పరమాత్మయే అనే స్పృహ ఉండదు. వీరు కోరికలనే కోరుకుంటూ రాకపోకలతో వాటినే పొందుతున్నారు. అయితే ఇక్కడ ఈ మాటలు చెప్తే నిజంగా వేదాంతం చాలా సున్నితమైన వస్తువు, చాలా సునిశ్చితమైన వస్తువు. పొరపాటున ఏకాగ్రత కోల్పోయామా రాంగ్ కంక్లూజన్స్కి వచ్చేస్తాం. వైదిక కర్మకాండను ఖండించుటతో శ్రీకృష్ణుడు వేద విరోధి అంటూ భావించరాదు. వేద ధర్మాన్ని ఉద్ధరించేందుకు అవతరించిన భగవానుడు వైదిక ధర్మాన్ని ఖండిస్తాడా? వేదోద్ధర తిరు వెంకటనాయక నాదప్రియతే నమో నమో అంటారు అనమాచార్యులు వారు. కృష్ణ పరమాత్మ సకామ బుద్ధితో చేసే కర్మకాండను నిరసించాడు. కామ్యకర్మలో ఉండే అల్పత్వాన్ని, అనర్థాన్ని సూచించాడు. ముముక్షువులకు వీటి ఎందు విరక్తి కలిగించే కోసం దోష దర్శనం చేయించాడు. ఎదగదలుచుకున్నవాడు సకామ కర్మల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి అని భగవంతుని యొక్క మతం. పరమార్థ దృష్టితో యుద్ధం చేసిన యజ్ఞం అవుతుంది, పరమార్థ దృష్టి లేకుండా యజ్ఞం చేసినా యుద్ధం అవుతుంది అని. హరి ఓం. భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకుని సదవకాశాన్ని కల్పించిన పరమేశ్వర స్వరూపులైన మీ అందరికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. స్వస్తి.
మొట్టమొదటిసారి అయినా హరిగారు ఎంతో అలవోకగా చెప్పారు.
మధ్యలో మిగిలిన చోటు నుంచి తెచ్చి సమన్వయం చేస్తూ చాలా బాగా చెప్పారు. పద్యాలు, కీర్తనలు అవన్నీను విద్యగా చెప్పినట్టు అతి త్వరలో మనము హరిగా చెప్పే పద్యాలు, ఇంకా చాలా పద్యాలు వినే అవకాశం మనకు వస్తుంది అని గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉంది. ఇక మరి కృష్ణయ్య, మా వక్తలందరూ మాట్లాడేశారు, ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం. ఎగ్జామ్ గురించి ఒక మాట అండి, 35 మంది అటెండ్ అయ్యారు, 11 మంది మాత్రమే ఆన్సర్స్ పంపించారు. ఎగ్జామ్ లో ప్రయత్నం మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము, ప్రయత్నం చేసినందుకే ఎక్కువ పాయింట్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు కొన్ని ఆన్సర్ దగ్గరగా లేకపోయినా పర్యాయ పదాల్లాగా ఉండి దగ్గరగా ఉంటే కనీసం అటెంప్ట్ చేసినందుకు, ఆ ప్రయత్నం చేసినందుకు అక్కడ పాయింట్స్ వచ్చాయి. సో స్వామి, నీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వు. 50 మార్క్స్ పేపర్ థర్డ్ ప్లేస్లో వచ్చినది, 47 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 వచ్చినది రమా జయంతి గారు సరిత గారు థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ 49 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 వచ్చినది రాధికా బొమ్మకంటి గారు సృజనా గారు. ఫస్ట్ ప్లేస్ 50 అవుట్ ఆఫ్ 50. నాకు ఎంత సంతోషం కలిగిందో అసలు, అందరూ పేపర్స్ చూస్తుంటే 50 అవుట్ ఆఫ్ 50 వచ్చిన మన ఫిబ్రవరి మంత్ సిలబస్ టాపర్ మధు మహంకాళి గారు. ఈ మంత్ మన సిలబస్ టాపర్ మధు మహంకాళి గారు. మన రన్నరప్ పద్మజ వంగూరి గారు ఒక 3 పాయింట్స్తో మిస్ అయ్యారు థర్డ్ ప్లేస్కి, బట్ ఆవిడ కూడా ఫోర్త్ ప్లేస్ ఆర్ రన్నర్ అప్లో ఉన్నారు పద్మజ వంగూరి గారు. ఇంకా నందిత గారు, లలితా పరమేశ్వరి గారు, స్వర్ణ గారు, లలితా దంతు గారు, వీణా గారు, వీరందరూ కూడా చాలా బాగా రాశారు, పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ టైం వీళ్ళందరికీ కూడా టాప్ మార్క్స్ రావాలి అని ఆశిస్తున్నాము. ఈ మురళిలో పాల్గొన్న అందరికీ, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన విద్యాగారికి ఎన్నో ధన్యవాదాలు. స్పీకర్స్ అందరూ చాలా సహకరించారు. 1 వీక్ బ్యాక్ వాళ్ళందరికీ కాల్ చేసి మీరు సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయండి అంటే అప్పటికప్పుడు పాపం కష్టపడి అంతా చాలా మంది ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల స్పీకర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి పాట పాడారు స్టార్టింగ్ లో. 18 పాటలు పాడుతున్నప్పుడు అందరూ రిహార్సల్కి వచ్చారు, ప్రాక్టీస్ చేశారు. స్పీకర్స్ చాలా సహకరించారు, అందరికీ చాలా ధన్యవాదాలండి. శీఘ్రమేవ వయం సంస్కృత భాషయా మురళి ప్రదర్శన కరిష్యామహత్ ఇది వయం దృఢం విశ్వాసం కుర్మహ. సర్వం శ్రీగురు చరణార విందార్పణమస్తు. కృష్ణయ్య, నువ్వు వచ్చావు కదా, మా దగ్గరే ఉండిపో, ఎక్కడికి వెళ్ళొద్దు. జయ జగదంబ, స్వస్తి.